ప్రేమకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాలని కోరుతూ ఉన్నాను. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తే నొగతను పంపి దాన్ని తెప్పించి అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్లి హెబ్రి స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనిను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. దేవుడు ఈ వచనాలు దీవించునుగాక. ప్రార్థిద్దాం. ప్రియమైన తండ్రి, మరలా నీ పిల్లలం మా కొరకు మీరు సిద్ధం చేసి ఇచ్చిన ఈ మంచి దినం నీ పాదాల చెంత కూర్చున్నాము. మాతో మీరు మాట్లాడాలని మా ప్రార్థన. జ్ఞానం కొరకు ఈ మాటలు ఒకవేళ నేర్చుకుంటే అవి మాకు నిష్ప్రయోజనమే, కానీ అది మా అంతరంగములోనికి దిగి మా జీవితాలను రూపాంతరపరచున్నట్లుగా మీరు చెయ్యాలని మా ప్రార్థన. సహాయం చేయండి, మాతో మాట్లాడండి. మెట్టుకు నీ నామానికి మా అందరి ద్వారా మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామంలోనే స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా, ఈ కపుల్స్ రిట్రీట్ లో ఫైనల్ మెసేజ్, చివరి వర్తమానం మీకు చెప్పగోరుతా ఉన్నాను. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను ఆధారంగా చేసుకుని ఖచ్చితంగా ఒక 25 నిమిషాలు మాత్రమే ఈ సందేశం ఉంటుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను ఆధారంగా చేసుకుని ఫలభరితమైన తల్లిదండ్రులు, అది నేను చెప్పి ముగించగోరుతున్నాను. ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, అది చెప్పి ఈ రిట్రీట్కి మనం ముగింపుకొస్తాం. ప్రియులరా, ఈ 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో పురుషుని యొక్క పాత్ర అంత ఉన్నట్టుగా మనకేమీ కనబడదు, గాని దీని లోపల పురుషుని యొక్క ప్రమేయం కూడా ఉంది అని ఆ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కేవలం ఒక స్త్రీ వలనే ఇన్ని పనులు జరగలేదు, కానీ మోషే దీన్ని రాసినప్పుడు ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా హైలైట్ చేస్తూ రాయటం మనం చూస్తాం. అయినా గాని ఇందులో ఒక దంపతులను పెట్టి మనం కలిసి ఆలోచిద్దాం. ఇస్రాయేల్ ప్రజల జీవితంలో 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. వారేదో పాపము చేసినందుకు వారు ఐగుప్తు దేశంలో లేరు. దేవుడు వారి ద్వారా ఏదో అక్కడ చెయ్యాలనుకున్నాడు. ఏమి చెయ్యాలనుకున్నాడు అంటే, ఐగుప్తీయులకు ఏది కనబడితే దాన్ని దేవునిగా వారు ఆరాధిస్తారు. నీరు ఉందనుకోండి, నీరు వాళ్ళకి దేవుడే. కప్ప ఉందనుకోండి, కప్ప కూడా దేవుడే. సుడిగాలి లేచిందనుకోండి అది కూడా వాళ్ళకి దేవుడే. శరీరం మీద కురుపులు పుట్టాయి అనుకోండి, గడ్డలు వచ్చాయి అనుకోండి అది కూడా వారికి దేవుడే. చివరికి పేని ఉందనుకోండి అది కూడా దేవుడే. చివరికి పశువు ఉంటే అది కూడా వాళ్ళకు దేవుడే. కాబట్టి దేవుడు ఆ ఐగుప్తీయులకు తాను ఎవరో బయలుపరచుకోవడానికి దేవుడు ఉద్దేశించాడు. రెండవది, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలోనికి వారు చాలా సమృద్ధితో రావాలి. కనుక ఐగుప్తు దేశంలో ఉన్న సమృద్ధిని వారు తీసుకుని వచ్చి కనాను దేశంలో వాళ్ళు సెటిల్ అవ్వాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ గొప్ప ప్రక్రియలో 400 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తీయులకు బానిసలుగా వారు పనిచేస్తున్నారు. కానీ మరో కోణంలో మనం చూస్తే దేవుడు ఇస్రాయేల్ ప్రజలను చాలా దీవించాడు. ఎంత దీవించాడు అంటే చూపిస్తాను, 2-3 వచనాలు చూడండి. 7వ వచనం, నిర్గమాకాండ 1:7. ఇస్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశములో వారితో నిండెను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. దేవుడు వారిని ఎంతో అభివృద్ధికి తీసుకుని వచ్చాడు. వారు కష్టాల్లో ఉన్నా, వారు బానిసలుగా బ్రతుకుతున్నా, దేవుడు మాత్రం వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారి అభివృద్ధి సాతానుడు చూడలేకపోయాడు, ఫరోకు కూడా వారి అభివృద్ధి గిట్టలేదు. అందుచేత ఇస్రాయేల్ ప్రజలను వారు బాధ పెట్టడానికి పూనుకున్నారు. 3 రకాలుగా ఐగుప్తీయులు ఇస్రాయేల్ ప్రజలను హింసించడం మొదలుపెట్టారు. అందులో మొట్టమొదటి విధానం విస్తారమైన పనులు పెట్టడం. అలా పనులు పెట్టి వారి ప్రాణాలను విసిగించారట. అదే నిర్గమాకాండ 1:14 చదువుతాం చూడండి. వారు ఇస్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించివి అని మనం చూస్తాం. అంటే వారు ప్రాణములు విసుగునంతగా వారికి పనులను వారు పెట్టారు. అయినా వారి అభివృద్ధి ఆగలేదు, వారి విస్తరించడం ఏమీ ఆపబడలేదు. అందుచేత సెకండ్ స్ట్రాటజీ, 2వ తంత్రం ఏంటనంటే అదే 1:16 చూస్తాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వాని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపండి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనియుండని వారితో చెప్పెను. కనుక మగపిల్లలు చంపమని ఒక తాకీదును మంత్రసానులకు ఇచ్చాడు అన్నట్టు. ఇది 2వ స్ట్రాటజీ. అది కూడా దేవుని ప్రజల మీద ఏమీ పనిచేయలేదు, కాని వారు అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. చివరికిప్పుడు వాడు చేసిన మరో స్ట్రాటజీ ఏంటనంటే చూడండి ఆ మాట 1:22. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనియండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. 3వ పన్నాగం ఏంటనంటే వారికి పుట్టిన పిల్లల్ని నైలు నదిలో పడి చంపేయాలి, నైలు నదిలో ఉన్న మొసళ్లకు వీళ్ళ మగబిడ్డల్ని ఆహారంగా వేయాలి. అటువంటి పరిస్థితుల మధ్య, వినండి స్నేహితులారా, అటువంటి పరిస్థితుల మధ్య వారిని విడిపించడానికి ఒక విమోచకుడును ఒక ఫ్యామిలీ అందించింది దేవునికి. అదే ఈ రోజంతా మన కాన్సెప్ట్, దేవుని అవసరం తీర్చడం. ప్రియులారా, ఉదయం ఆ ఎలిజబెత్ జకరియాలు దేవుని అవసరాన్ని తీర్చడానికి ఒక ఆగమన దూతను వారు ఇవ్వగలిగారు. ఇక్కడ దేవుని ప్రజలు 400 సంవత్సరాలుగా వారి బానిసలుగా పడుంటే వారిని విమోచించడానికి ఒక విమోచకుణ్ణి, ఒక రక్షకుణ్ణి, ఒక ప్రవక్తని, ఒక నాయకుణ్ణి, ఒక మధ్యవర్తిని, ఒక సంరక్షకుణ్ణి, ప్రియులారా, ఒక ఫ్యామిలీ దేవుని చేతికి అందించగలిగింది. ఆ అబ్బాయి పేరు మోషే అని మనం ఎరుగుదాం. నేను మోషే గురించి ఇప్పుడు నేనేమి చెప్పను, గాని ఆ మోషేను దేవుని చేతికి ఇవ్వగలిగిన ఆ పేరెంట్స్ గురించి నేను కొన్ని తలంపులు మీతో చెప్తాను. ఎలా ఇవ్వగలిగారు వీళ్ళు, ఎందుకు వీరు ఫలభరితమైన తల్లిదండ్రులని మనం చెప్పొచ్చును, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తాం. 1, ఫస్ట్ క్వాలిటీ, వారి గురించి మనం నేర్చుకోవలసిన ఒక పాఠం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇలా ఉంది 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఈ వచనములో వారి క్వాలిటీ ఒకటి చూపిస్తాం. వారి క్వాలిటీ ఏంటనంటే వారు విశ్వాసులు. ఇది మీరు గమనించాల్సిన విషయం. దేవుని కొరకు ఒక విమోచకుణ్ణి ఆ ఫ్యామిలీ అందించడానికి గల కారణం వారు బిలీవర్స్. వినండి ప్రియులారా, బిలీవర్స్ అంటే ఏముంటే బిలీవర్స్ అనొచ్చును, ఏమంటే వారు విశ్వాసులని చెప్పొచ్చును, ఇది కొంచెమన్నా మనకు తెలియాలి. ప్రియులారా, ఈ రోజున మేము బిలీవర్స్ అండి, మేము విశ్వాసులం అండి అని చెప్తారు. కానీ మనం కొంచెం వాళ్ళు స్కాన్ చేస్తే కొన్నిసార్లు విశ్వాసులకు ఉండవలసినవి కొంతమంది దగ్గర కనబడవు. ఎందుకు కనబడడం లేదు అంటే అది వారికి తెలియకనే. తెలిస్తే అవి వారు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సరే, విశ్వాసి, ఒక వ్యక్తి విశ్వాసి అని ఒకవేళ మనం చెబితే విశ్వాసికి ఖచ్చితంగా ఈ 4 మెట్లు ఉండాలి. ఈ 4 మెట్లలో ఏది లేకపోయినా ఆ వ్యక్తిని విశ్వాసి అనడానికి పనికిరాడు. మీరు నాతో ఉన్నారా? మన విశ్వాసులమేనా? అనుమానం వస్తున్నదా మీకు? విశ్వాసులమేనా? కొంచెం మాట్లాడండి. విశ్వాసులమేనా? ఓకే, మరి విశ్వాసులమో కాదో ఇప్పుడు మనం స్కాన్ చేసుకుందాం. ఒక వ్యక్తి విశ్వాసి అని చెప్పడానికి ఏమండి 4 మెట్లు. మొదటి మెట్టు ఏంటనంటే దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా నేను విశ్వాసిని అని చెబితే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు పిశాసివై ఉంటావు. ప్రియులారు, పిశాసులకు కూడా దేవుని గూర్చిన జ్ఞానం ఉంటుంది, కానీ దానికంటే వరస్ట్ అన్నమాట. నీవు దేవుని గూర్చిన జ్ఞానం అంటే ఏంటి? దేవుని గూర్చిన జ్ఞానం, అక్కడ 2 విషయాలు. 1, దేవుని వ్యక్తిత్వము తెలియాలి. 2, దేవుని ప్రణాళికలు కూడా తెలియాలి. ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఈ 2 తెలిస్తేనే దేవుని గూర్చిన జ్ఞానం మనకు తెలిసినట్టు లెక్క. అంతా తెలియకపోవచ్చు, కానీ దేవుని గూర్చిన కొన్ని గుణ లక్షణాలు, దేవుడు మన కొరకు కలిగి ఉన్న కొన్ని ప్రణాళికలు అవి తెలియాలి. అది తెలిసిన తర్వాత, నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వచ్చిన తర్వాత ఆ తెలిసిన దానిని అంగీకరించాలి. 2nd స్టెప్ ఏంటనంటే యసెంట్ అంటారు, అంగీకారం, అంగీకరించాలి. చాలా మందికి తెలుస్తుంది కానీ దాని హృదయమందు అంగీకరించరు, అది ప్రాబ్లం. చాలా మందికి తెలుసు దేవుని గురించి చాలా విషయాలు, బైబిల్లో చాలా వాక్యాలు వాళ్ళు ఎరుగుదురు, కానీ తలలోనికి వచ్చిన వాక్యం కొంచెం తనువులోనికి దిగదన్నమాట. అందుచేత బైబిల్ అంతా తెలుసు కానీ జీవితం పరివర్తన చెందదు వాళ్ళకి. కాబట్టి స్నేహితులారు వినండి, విశ్వాసానికి 2వ మెట్టు ఏంటనంటే యసెంట్, అంగీకారము. 3rd స్టెప్ చెప్తాను. 3rd స్టెప్ ఏంటనంటే లవ్ కమిట్మెంట్, ప్రేమ వడంబడిక. ఏ దేవుని గురించిన జ్ఞానమైతే పొందేమో, ఏ దేవుని గురించిన జ్ఞానాన్ని హృదయమందు అంగీకరించామో, అంగీకరించిన ఆ దేవుని మీద ప్రేమ వడంబడిక ఉండాలి. వింటున్నారా నా మాట? ప్రేమ వడంబడిక ఉంటే ఆ దేవుని ప్రేమిస్తే మరో 2 ఖచ్చితంగా రావాలి మన దగ్గర నుంచి. 1, క్యారెక్టర్ చేంజింగ్. ఏ దేవుణ్ణి అయితే ప్రేమిస్తున్నామో, ప్రేమించే దేవుని కొరకు మన క్యారెక్టర్ మార్చుకుంటాం. 2, 2, ప్రేమించే దేవుని పట్ల మనం కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయన కొరకు రిస్క్ ఎంతైనా తీసుకుంటాం. క్యారెక్టర్ చేంజింగ్, రిస్క్ బేరింగ్, ఈ 2 లేనప్పుడు దేవుని పట్ల నాకు ప్రేమ ఉందని చెప్పడం అది 100కి 100 రూపాయలు పచ్చి అబద్ధం అవుతుంది. నా మాటలు వింటున్నారా? ఇది 3వ స్టెప్. నేను విశ్వాసినండి అని ఒకవేళ మీరంటే దేవుని గూర్చిన జ్ఞానము, దాని గూర్చిన అంగీకారము, ఆ దేవుని పట్ల ప్రేమ వడంబడిక, ఈ 3 ఉండాలి. ఈ 3 పాటు ఉండవలసిన మరో గుణం ఏంటనంటే హోప్, నిరీక్షణ. ఏమన్నా దేవుడు చెప్పిన మాటలు యందు, ఆయన ప్రణాళికలు యందు మనము నిరీక్షణ ఉంచిన వాళ్ళం కావాలి. ఈ 4 లేకపోతే విశ్వాసులు అనడానికి పనికిరాదు. ఇప్పుడు అమ్రాము, యకోబేతు అనే ఈ మోషే తల్లిదండ్రులను గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమి రాస్తున్నాడనంటే వారు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్, ఫలభరితమైన తల్లిదండ్రులు అవ్వడానికి గల కారణం వారు విశ్వాసులు. ఏం తెలుసు వాళ్ళకి? వారికి దేవుని గురించిన జ్ఞానం తెలుసు. ఏమి తెలుసునంటే మా పితరుడైన అబ్రాముతో మా దేవుడు మాట్లాడాడు, మా దేవుడు మాట్లాడేవాడు. ఏంటి ఆయన ప్లాన్? అబ్రాము తరువాత 4వ తరమైన తరువాత మేము తమది కాని దేశానికి వెళ్లి మళ్లీ వెనక్కి వస్తామని అబ్రాముతో చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని ప్లాన్ మాకు తెలుసు.
మేము మళ్ళీ ఈ ఐగుప్తు దేశంలోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయిందని మాకు అర్థమైపోతుంది. అది దేవుని వ్యక్తత్వం, మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు, ఆయన ప్లాన్ ఇది, ఆయన ప్లాన్ ప్రకారమే మా జీవితంలో జరుగుతుంది. అది హృదయమందు అంగీకరించారు గనక, ఆ దేవుని మీద ప్రేమ వడబడుకుంది గనక, క్యారెక్టర్ చేంజింగ్. ఏంటి వాళ్ళ క్యారెక్టర్ లో మార్పు, వాళ్ళ నడవడిక, వాళ్ళ శీలములో మార్పు ఏంటంటే, అందరూ ఇశ్రాయేలీ ప్రజలు వారికి పుట్టిన పిల్లల్ని చంపడానికో లేక నైల్ నదిలో పడేయడానికో విడిచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. మేము నైల్ నదిలో పడేయమంటే మీ బిడ్డను మీరు దాస్తారా అని వాళ్ళు పీక తీస్తాడు. వాళ్ళకి ఎంత హోప్ ఉందంటే దేవుడు ఏదో కార్యం చేస్తాడని నిరీక్షిస్తున్నారు. అందుచేత వాళ్ళని ఏమంటామనంటే బిలీవర్స్ అని అన్నాం. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసులమేనా? కనుక విశ్వాసులమైతే దేవుని గురించిన జ్ఞానం, దాని గురించిన అంగీకారం, ఆ దేవుని మీద లోతైన ప్రేమ, ఆ దేవుని పట్ల నిరీక్షణ, ఈ నాలుగింటిలో ఏది లేకపోయినా మంద డ్యామేజ్డ్ ఫెయిత్ అవుతుంది, అది లోపభూయిష్టమైన విశ్వాసం అవుతుంది. అది మీరు గమనించాల్సి ఉంది. అమ్రాము యోకోబేతులు ఫలభరితమైన తల్లిదండ్రులు అవ్వడానికి గల కారణం వారు విశ్వాసులు. ఇది మొదటి మాట. మనం దేవుని యొక్క అవసరాన్ని తీర్చగలిగిన ఒక ఫలభరితమైన తల్లిదండ్రులు కావాలంటే ముందు మన విశ్వాసులము కావాలి. మీ విశ్వాసులమే బ్రదర్ అని మీరు అంటారేమో, కానీ ఆయనకి ఇష్టమైన విశ్వాసమే ఉందంటారా? అది మళ్ళీ ప్రశ్న వస్తుంది. అందుకే నేను అంటాను, ఏ విషయం మీరు ప్రార్థించకపోయినా నష్టం లేదు. స్వస్థత గురించి ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. లేకపోతే మీ డబ్బు కొరకు ప్రార్థన చేయడం మానేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. మీ ఉద్యోగంలో మీ హెల్ప్ కొరకు ప్రార్థన చేయడం మానేసేయండి, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఇది మాత్రం మానేస్తే మీరు ప్రాబ్లంలో పడతారు. ఏంటా ప్రార్థన అంటే, లూకాసు వార్త 17:5 ఉంటుంది. ఏంటా ప్రార్థన చదువుతారా? లూకాసు వార్త 17:5 అక్కడ ఏమి రాస్తుంటుందంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఇది ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ జరిగిపోతాయి. ఈ అసలైంది విడిచిపెట్టేసి మిగిలినన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. వింటున్నారా నా మాట? అసలైన దాన్ని విడిచిపెట్టి మిగిలినన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు మనం చేయవలసిన అసలైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మేము విశ్వాసులంగా ఫలభరితమైన తల్లిదండ్రులం కావాలి, కాబట్టి మమ్మలను మీరు విశ్వాసముల అభివృద్ధి పొందినట్లుగా చేయండి. కనుక ప్రియుల, అది మొదటి మెట్టు. రెండవ మెట్టు చెబుతాను, నేను ఎక్కువ చెప్పలేను, ఇంకొక 7 నిమిషాల్లో చెబుతాను. ప్రియుల, రెండవ మెట్టు ఏంటనంటే, ఆ పిల్లవాడిని వాళ్ళు ఏం చేశారట 3 నెలలు చెప్పండి, 3 నెలలు ఏం చేశారు? నేను ఎప్పుడు చెప్తాను, ఎవరి మన దొడ్డిలో ఉన్న చెంబు, మన వాకిలు తుడుచుకునే చీపురు మన బీరువాలో పెట్టి దాచుకోం కదా. బంగారం దాచుకుంటాం, పట్టుబట్టలు దాచుకుంటాం, అట్లనే విలువైన వాటిని దాచుకుంటాం. ఇప్పుడు అమ్రాము యోకోబేతులు దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను విలువైన వాణిగా చూస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ మీకు మాట్లాడుతాను, మీరే బర్త్డే మీటింగ్ జరిగినా లేకపోతే స్తుతికూడుక జరిగితే మీ ఇంట్లో పాస్టర్ గారు చెప్తారు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. మరి మీ బిడ్డలు దేవుడు మీకు ఇచ్చిన బహుమానమని చూచి వారిని విలువైన వారుగానే ఎంచుతున్నామా అనేది ప్రశ్న. చూడండి, మీరు ఎంత విలువిస్తారు మీ బిడ్డలకు చెబుతాను. మీటింగుల్లో, బర్త్డే మీటింగుల్లో గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని దేవుడి బిడ్డను బహుమానంగా ఇచ్చాడని చెప్తారు. దేవుని బహుమానానికి మీరు ఎంత విలువిస్తారో చెప్పనా? ఆడేదో మీకు నచ్చినట్లుగా ఉండలేదు, మీకు కోపం పుట్టించాడు, కోపం పుట్టించింది అమ్మాయి. అప్పుడు మీరు ఆ పిల్లను, ఆ పిల్లోడు ఏమని పిలుస్తారో తెలుసా? ఒరే గాడిద, ఒలే పంది. అబ్బా, దేవుని బహుమానానికి మీరు ఇచ్చిన పేర్లు ఎంత బాగున్నాయో. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని అంటావు, పంది అంటావు, గాడిద అంటావు, చీపురునక్క అంటావు, లేకపోతే ఏనుగంటావు, ఏదేదో పేరు పెట్టి పిలుస్తావు. ఇప్పుడు బెన్ని గారు నన్ను ప్రేమించి పెన్నిచ్చారు. ఈ పెన్ను ఆయన ఇచ్చిన బహుమానం. జాగ్రత్తగా ఉంచి వాడుకుంటే నేను ఎవరిని గౌరవించినట్లు? పెన్నను కాదు, నేను ఎవరిని గౌరవించినట్లు? బెన్నీ గారిని గౌరవించినట్లు. కనుక ఆయన ఇచ్చిన పెన్ను తీసుకుని, ఇచ్చారులేండి పెద్ద పెన్ను అని ఇట్లా ఇసురు కొట్టాను అనుకోండి, నేను బెన్నీ గారిని ఏం చేసినట్లు? ఇన్సల్ట్ చేస్తున్నాను. ఈ రోజున చాలా మంది పేరెంట్స్ దేవుడిచ్చిన బహుమానమైన తమ బిడ్డలకు వారి భావోద్రేకాలు, ఎమోషన్స్ లో గాడిదనో, పందెనో, కుక్కనో, ప్రియులారా అంటూ మీరు దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా ఈ మాట? మీరు సిన్నర్స్, ఆర్డినరీ సిన్నర్స్ కాదు, సేవ్డ్ సిన్నర్స్, రక్షించబడిన పాపులు మీరు. మీకు తెలియకుండానే పాపం చేస్తున్నాం మనం పేరెంట్స్ గా ప్రియులారా, కానీ ఈ పేరెంట్స్ అట్లా లేరు. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను విలువైన వానిగా వారు ఎంచారు, అందుకే వాడిని దాచారు. 3 నెలలు దాచిన తర్వాత ఇక దాచలేని పరిస్థితి వచ్చినప్పుడు 3వ మెట్టు చెప్తాను, వాడికి భద్రతను ఏర్పాటు చేశారు. ఏంటి భద్రత? జమ్ముపెట్లో పెట్టారు, ఇవ్వండి జమ్ముపెట్లో పెట్టారు, ఇవ్వండి కింద నుంచి నీళ్లు లోపలికి రాకుండా ఏం పూశారట? కీలు పూశారు. మరి కింద నుంచి నీళ్లు లోపలికి రావు, సరే మరి పైనుంచి వచ్చి ఒక గద్ద తన్నుకుపోతే పిల్లోడిని, మరి పైన కూడా ఇది ఏర్పాటు చేయాలి కదా, పైన కూడా ఏర్పాటు చేశారు. అందుకని 6వ వచనంలో చూడండి ఏముంటుందో, 6వ వచనం ప్రారంభంలో ఒక పదం, 2వ అధ్యాయం 6వ వచనంలో పదం ఏముంది అక్కడ అమ్మ, ఏముంది అక్కడ? తెరచి అనే పదం. తెరచనంటే అర్థం ఏంటన్నమాట, వారి కింద నుంచి నీళ్లు వెళ్లకుండా వాడికి కీలు పూయడంతో పాటు జమ్ము పెట్టుకు పక్షులు వచ్చి ఆ పిల్లోడిని తన్నుకుపోకుండా పైన వేశారన్నమాట, లిడ్ ఒక మూతను కూడా ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్ సెక్యూరిటీ. మీ పిల్లలకు మీరు భద్రతను ఏర్పాటు చేయాలి. మీలో కొంతమంది అనొచ్చు, బ్రదర్ మా పిల్లలకు భలే భద్రత ఏర్పాటు చేసాం బ్రదర్, అగ్గున్న చేతులకు కడుతున్నాం బ్రదర్ డబ్బులు. మీకు అర్థమైందో లేదో, అగ్గున్న చేతులకి ఆ మధ్యలో దీపం ఉంటుంది, 2 చేతులు ఎట్లా ఉంటాయి, అక్కడ మేము సెక్యూరిటీ కడుతున్నాం బ్రదర్ అంటారేమో. ఏంటిది మీకు అర్థమైందా? ఎల్ఐసి వాళ్ళు ఎవరో ఉన్నారంటే నన్ను క్షమించండి, మీ గురించి ఒక మాట చెప్పబోతున్నాను. ఇవ్వండి మధ్యలో దీపం ఉంది, ఇవ్వండి చేతులు ఎట్లున్నాయి, మన కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ టైం కట్టలేదనుకోండి, మన పిల్లలకు భద్రత ఇవ్వాల్సిన ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే దీపాన్ని మేము ఎట్లా ఆపుతామన్నోళ్ళు దీపాన్ని ఇలా నొక్కేస్తారు. నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, నీకు రాదు పాలసీ, నీకు రాదు, ఎక్కడికి వెళ్తావో ఇల్లు. నీకు ఇచ్చినటువంటి ఎవరి గ్రేస్ పీరియడ్ లో కూడా మీ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కాబట్టి 2 చేతులు పెట్టి దీపాన్ని కాపాడతాం అనుకునే వాళ్ళు దీపాన్ని ఆర్పేయొచ్చు. అమ్మా వింటున్నారా? ఆ భద్రత కాదు ఏర్పాటు చేయాల్సింది. ఆ రోజున అమ్రాము యకోబేతులు ఆ నైలు నదిలోంచి నీళ్లు లోపలికి రాకుండా భద్రత, పైనుంచి పక్షి ఎత్తుకుపోకుండా భద్రత. అదేంటనంటే మనం స్పిరిచువల్ గా అప్లై చేసుకోవడానికి చెబుతున్నాను. మన పిల్లలకు మనం ఏర్పాటు చేయవలసిన సెక్యూరిటీ ఏంటనంటే లోకము మన పిల్లవాడులో ప్రవేశించకుండా భద్రత, సాతానుడు మన బిడ్డను ఎత్తుకుపోకుండా భద్రత, అది మనం ఏర్పాటు చేయాలి. మీరు నాతో ఉన్నారా? మన పిల్లలు లోనికి లోకం రాకుండా భద్రత ఏర్పాటు చేయాలి. మనకు తెలియకుండానే లోకం లోపలికి వచ్చింది వీళ్లకు. నీకు తెలియట్లా, ఈ రోజున వాచ్ చెయ్యట్లా, వినండి ప్రియులారా, ఈ రోజున తల్లిదండ్రులు గమనించకపోవడం వలనే పిల్లలు పాడవడానికి కారణం. దాని పెర్సంటేజ్ వేస్తే ఇండియాలో 83% పిల్లలు పాడైన పిల్లలు చూస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక వీళ్ళు పాడైనారు, తల్లిదండ్రుల యొక్క సూపర్వైజేషన్ లేకనే పాడైనారు. లోకం వాడి లోపలికి ఎలా వస్తుంది ప్రియులారా? ఆ లోకం వాడిలో రాకుండా భద్రత. అలాగనే సాతానుడు మన పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడు. ఎట్లా ఎత్తుకుపోతున్నాడో తెలుసా ఈ రోజుల్లో? ఏమండి, కాస్ట్లీ పదాల్లో ఎత్తుకుపోతున్నాడు. ఇంటర్నెట్ లోంచి వచ్చి కొట్టుకుపోతున్నాడు. ఏమండి, మొన్న ఒక బ్రదర్ ఇంటర్నెట్ లో జరిగిన ఒక మోసాన్ని గురించి ఒక యూట్యూబ్ వాళ్ళు ఏమండి లోడ్ చేసినటువంటి ఒక క్లిప్పింగ్ చూపిస్తున్నాడు. అమ్మేమో యువతల గదిలో ఉన్న కొడుక్కి కాఫీ ఇస్తుంది, కొడుకు ఎంతో చదివేస్తున్నాడని వాడు చాటింగ్ చేస్తున్నాడు ఒక అమ్మాయితో. నా కొడుకు ఎంత బాగా చదివేస్తున్నాడని తల్లి తల నిమిరేసి వాడికి హార్లిక్సో బోర్నవిటో ఇంత కప్పు తెచ్చింది తాగరా నాన్న అని. వీడిక్కడ తాగుతున్నాడు. అవతల గదిలోకి వెళ్ళింది, కూతురు కూడా బాగా చదివేస్తున్నట్లుగా ఉంటే ఆ కూతురికేమో ఎవడి ఒక్కప్పిచ్చింది తాగారు. ఆ పిల్ల చేసిన పని చాటింగే, వీడు చేసిన పని చాటింగే. ఈ చాటింగ్ లో వీళ్ళు అబద్దాలు రాసుకుంటున్నారు. అబద్దాలట ఆ ఇంటర్నెట్ లో ఇలాంటి ప్రశ్న ఉంటుందట, నేను ఎప్పుడు చాటింగ్ చేయలేదు కానీ ప్రశ్న చెప్పాడు ఆయన. ASL అట. ఏ అంటే నీ ఏజ్ ఎంత, ఎస్ అంటే నీ సెక్స్ ఏంటి, ఎల్ అంటే లొకేషన్ ఏంటి, నువ్వు ఎక్కడుంటున్నావు, నువ్వు మాడదానవా మగోడువా, నీ యొక్క వయసు ఎంత అని. ASL ప్లీజ్ అని ఇచ్చాడట. అట్టించి ఆ పిల్ల తన ఏజ్, తన సెక్స్, తన లొకేషన్ ఇచ్చింది. ఇతగాడు కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ జరిగింది. వెంటనే అబ్బాయి చాటింగ్ లో నేను చూడాలనుంది. ఓకే, ఈ అమ్మాయి పలానా ఇంటర్నెట్ కేఫ్ దగ్గర నేను పలానా 5వ నెంబర్ క్యాబిన్ ఉంటాను అక్కడికి రా అంది. ఈ కుర్రోడు నీట్గా తయారయ్యాడు, అమ్మాయి కూడా నీట్గా తయారైపోయింది. ఈ అబ్బాయి ఇంటర్నెట్ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి తలుపు తీసి 5వ నెంబర్ డోర్ తీయగానే లోపల నుంచి స్వరం ఆశ్చర్యం తప్పిల్లంటుంది, అన్నయా అంది. అన్నయా అంది. ఈ పిల్లవాడు పిచ్చెక్కిపోయింది, చేతిలో పట్టుకెళ్ళిన పువ్వు అలాగే పడిపోయింది. వింటున్నారా నా మాట? అంటే ఎంతసేపు వీళ్ళు ఇంటర్నెట్ చాటింగ్ ఎవరెవరు చేసుకున్నారు? ఎవరో పరాయి అమ్మాయిని వీడనుకున్నాడు, ఎవరో పరాయి అబ్బాయిని ఆ పిల్లనుకుంది, అసభ్యకరమైన మాటలు బూతులు చాటింగ్ చేసుకున్నారు. వింటండి తండ్రులారా, తండ్రులారా వినండి, సినిమాలకు వెళ్ళి మా పిల్లలు పాడైపోతారని మా కాలం నాటి మాట, పోయింది అది. ఇప్పుడు సైతానంత తెలివైనోడంటే వెండి తెరతో మిమ్మల్ని మోసగించలేకపోతున్నాను అని బుల్లి తెర చింట్లో పెట్టాడు. ఏంటి బుల్లి తెర అంటే? ఆ టీవీ. ఇప్పుడు బుల్లితెర మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్లు పోతున్నాయి మనుషులకని. వాడు ఎంత తెలివైనోడు అంటే ఇక బుల్లితెర పనే ఉంది, చిట్టి తెర జోబులు పెట్టుకోండి అన్నాడు. ఏంటి చిట్టి తెర? సెల్ ఫోన్. ఇందులోంచి చాటింగులు, ఇందులో నుంచేమో బూతులు, ఇందులో అసభ్యకరమైన పాటలు. నీ బిడ్డను గ్రద్ద వచ్చి తన్నుకుపోతుంది, జాగ్రత్త. వాడికి నువ్వు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అమ్రామ యకోబేతులు కింద నుంచి నీరు లోపలికి రాకుండా, పైనుంచి గద్ద వచ్చి ఎత్తుకుపోకుండా కంప్లీట్ భద్రతను ఏర్పాటు చేశారు. అందుకే వాళ్ళు ఫ్రూట్ఫుల్ పేరెంట్స్. నంబర్ 4 చెప్పి ముగించేస్తున్నా. ఇదేంటనంటే చూడండి ఏమి జరిగిందో చదువుతాను. నిర్గమాక అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఈ టెక్స్ట్ చాలా పెద్దది, అందుకని అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి, 7వ వచనం. అప్పుడు చూడండి ప్రియులారా, 6వ వచనం. తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు, క్షమించండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా 4వ వచనం చూడండి, మరికొంచెం ముందుకు వెళ్దాం. 4వ వచనం, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఆ పేరెంట్స్ ఏం చెప్పారన్నమాట, అమ్మా 3 నెలలు దాయగలిగాం, దాచాం, ఇప్పుడు జమ్ముపెట్లో వదిలేస్తున్నాం, నీ తమ్మునికి ఏమి సంభవిస్తుందో నువ్వు వాచ్చేయి అని ఆ కూతుర్ని పంపించారు. అంటే ఫ్రూట్ఫుల్ పేరెంట్స్ ఏం చేస్తారనంటే వాళ్ళ పిల్లలకు ఏమి సంభవిస్తుందో వాళ్ళు వాచ్ చేస్తారు. వాళ్ళు చదువుకునే పుస్తకాల్లో ఏముంది, వారు బయటకు వెళ్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత టైం ఇంట్లో లేరు, ఎవరి దగ్గర ఇంత టైం గడిపారు, నా కూతురు ఫ్రెండ్స్ ఎవరు, నా కొడుకు ఫ్రెండ్స్ ఎవరు. వాచ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ రోజున పేరెంట్స్ కి. అమ్మా నా మాటలు వింటున్నారా? నువ్వు అనుకుంటున్నావు నా కూతురు మంచి టెక్స్ట్ బుక్ చదువుతుందని. నీకు ఎంత మోసం చేస్తుందంటే నీ మాయ కూతురు లోపల లవ్ లెటర్ పెట్టుకుందేమో దొంగమకం. నీ కొడుకు ఎంతో బాగా మంచోడండి అని అనుకుంటున్నావు నువ్వు. వాడు బూటేసుకుని వెళ్తున్నప్పుడు అడగాలి నువ్వు, అడిగినప్పుడు వాడు సమాధానం సరిగా వినాలి. వాడు బూటేసుకుని వెళ్తున్నాడు, వరే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే వాడు కరెక్ట్ అడ్రస్ ఇవ్వరు మన పిల్లలు. ఇప్పుడు ఏమంటారు సార్? అలాగా సైతానీడు, సైతాన్ అలాగ భూమి మీద తిరిగింది కదా. యోబు గ్రంథంలో వీడు కూడా అడ్రస్ ఉండదు అలాగంటాడు నీ కొడుకు. వీడు అలాగన్నాడంటే సైతాన్ని వీడు ఇమిటేట్ చేస్తున్నాడని ఆపి, వరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, లేకపోతే నేను కూడా నీతో వస్తానని కొంచెం సమయం ఇచ్చి వాడిని వాచ్ చేయడం మంచిది. అమ్రాము యకోబేతులు ఫలభరితమైన తండ్రులు అవ్వడానికి గల కారణం ప్రియులారా, వారు పిల్లని పిల్లవాడిని వాచ్ చేయించారు. అందుకే ఫ్రూట్ఫుల్ పేరెంట్స్ అయ్యారు విశ్వాసులు. తర్వాత ప్రియులారా, భద్రతను ఏర్పాటు చేసిన వారు. తరువాత పిల్లవాడిని విలువైన వాడిగా ఎంచిన వారు. చివరగా వాడిని చెక్ చేసినటువంటి వారు. అందుకే వారు ఎంత ఫలభరితులంటే వాళ్ళకున్న 3 పిల్లల్లో ఎవరి 3 అటు దేవునికి పనికొచ్చిన వాళ్ళు అయ్యారు, ఇటు సమాజానికి పనికొచ్చిన వాళ్ళు అయ్యారు. అహరోని ప్రధాన యాజకుడైనాడు, మిర్యాము క్వైర్ లీడర్ అయిపోయింది, పాటలు పాడుతున్నది, మోషే వారిని నడిపించే నాయకుడయ్యాడు. ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్లో? ఆ ఇంట్లో ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా ప్రియులారా? అది ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీ. అటు దేవునికి ఇటు సమాజానికి మన పిల్లలు పనికొచ్చే వాళ్ళుగా తయారు చేసినప్పుడు మన ఫలభరితమైన తండ్రులం. అటువంటి కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేద్దాం.